4/2005 5:00 తిరువన్నామలైలో మాస్టర్ గారి ప్రవచనము.
చెప్పచ్చు, అందరికీ చెప్పచ్చు. అదే నా క్వశ్చన్, అందరికీ చెప్పచ్చు, అందరికి, పిల్లలకే కాదు పెద్దవాళ్ళకి కూడా. జ్ఞాపశక్తి తక్కువగా ఉన్న వాళ్ళకి, చదివింది అర్థం కావటం లేదు అన్న వాళ్ళకి, ట్వంటీ వన్ టైమ్స్ చాలమ్మ రోజుకి, 21 times రోజుకి చాలు అంతే, అంతకంటే ఎక్కువ. రోజుకి 21 స్నానం చేసే అనుకుంటే చాలు. ఏ మంత్రం అయినా యాక్చువల్ గా గాయత్రి మంత్రం తప్ప మిగతా మంత్రాలన్నీ 24, 25, 27 అంటే కొన్ని గత సంఖ్యలు ఉంటాయి కొన్నిటికి, కానీ ఏది 30 దాటలేదు. గాయత్రి మంత్రమే చాలా ఎక్కువ బేసిక్. అది చేత 17 చేసుకోండి గాయత్రి. ఎందుకు 17 అంటున్నానంటే బుద్ధుడు యొక్క పీరియడ్ 17 జాతకంలో, సంవత్సరానికి ఒకటి చెప్పిన 17 సంవత్సరాలకి 17 గురువుల మీద ఆసక్తి పెంచడానికి వాళ్ళ ఆత్మకథలే, జీవిత చరిత్రలు చదవగా. ఇది ఒక నా సలహా ఏంటంటే, అందరికీ మీకు నచ్చిన గురువు యొక్క జీవిత చరిత్రని వారానికి ఒకసారి చెప్తున్నా, జీవితాంతం పారాయణ చేస్తానని సంకల్పం తీసుకుని వెళ్ళండి ఇక్కడి నుంచి. అంటే 52 52 ఒక సంవత్సరం. ఎందుకంటే గురువు అనుగ్రహమే మన ఆ ఇంట్రెస్ట్ కలగజేస్తుంది. చాలా సార్లు అందరు గురువులు ఒకే మాట ఏం చెప్తారంటే, వాళ్ళ ఆశ్రమానికి కానీ వాళ్ళు ఉన్న స్థలానికి కానీ మనం ఎందుకు రాగలుగుతామంటే వాళ్ళు పిలిస్తేనే. వాళ్ళు పిలవకపోతే మనం వెళ్ళాలనుకున్నా వెళ్ళలేము. మరి మీకు అనుభవం ఏంటుంది, వద్దాం అనుకున్న వాళ్ళు రాలేకపోతారు, నేను ఎక్కడ వస్తాను అన్నవాళ్ళు పరిగెత్తుకుంటే వస్తారు. ఇంకొక వచ్చిన వాళ్ళందరికీ కూడా ఈ రమణ మహర్షి యొక్క అంటే ఆ స్థల గురువు యొక్క ఆహ్వానం ఉంది. ఎక్కడ మనం దెబ్బతింటున్నాం అంటే, అసలు అక్కడికి ఎందుకు వెళ్తున్నామో తెలియటం లేదు మనకి. తిరుపతికి వెళ్తారు, ఎందుకు వెళ్తారు అంటే మొక్కుబడి తీర్చుకోవటానికి వెళ్తాము. మొక్కుబడి తీర్చుకోవటానికి వెళ్తాం అనేటటువంటి మాటలోనే ఒక వ్యంగ్యం ఉంది చూసారా, ఏంటది మొక్కుబడి తీర్చుకోవటానికి వెళ్తే అర్థం ఏంటి? అవునా, అలా వద్దు. మొక్కుబడి కాదు అది యాక్చువల్ గా. తిరుపతికి మీరు వెళ్ళినా ఆ వెంకటేశ్వర స్వామి పిలుపు లేదే మీరు వెళ్ళలేరు, అసంభవం. అది వెళ్ళాలనుకున్నప్పుడు చాలా మంది వెళ్ళలేరు, ఎప్పుడో అనుకోకుండా కప్పుకొని వెళ్ళిపోతాం. అంచేత మీరందరూ కూడా మనసులో ఇదొక పాయింట్ గుర్తుంచుకోండి, ఏ పుణ్యక్షేత్రానికి మీరు వెళ్ళినా దానికి కారణం ఏంటి అంటే ఆ పుణ్యక్షేత్రాధిపతి ప్రతి క్షేత్రానికి ఒక అధిపతి ఉంటాడు, ప్లస్ అక్కడ ఉన్నటువంటి గురువులు మిమ్మల్ని రమ్మంటేనే మీరు రాగలరు. కానీ మనం ఎలా వెళ్తున్నాం అంటే మొక్కుబడి తీర్చుకోవడానికి వెళ్తున్నాం. వెళ్తాం ఏదో గొప్పగా చూసేస్తాం, అక్కడ చూడాల్సిన ఏంటి అని. నిన్న నేను మాతృభూతేశ్వర లింగంలో మందిరంలో ప్రదక్షిణాలు చేస్తున్నా సాయంత్రం. ఒక ఆమె ఎవరో వచ్చి అడుగుతోంది అక్కడ ఉన్న పూజాన్ని, ఇక్కడ చూడవలసింది ఏవైనా ఉన్నాయా అని. ఏమీ లేవన్నాడు ఆయన పూజారిని, అలాగే ఉన్నాడు. సరే వాళ్ళని తక్కువ పట్టకండి, మనం అడిగితే కదా వాళ్ళు ఏమైనా చూసి చెప్తారు. వచ్చిన వాళ్ళల్లో 10 అడగటం మొదలెడితే ఆటోమేటిక్ గా వాడికి తెలుసుకుంది అహో ఇక్కడ ఏదో ఉంది. అంటే మొదట మీరు ఎక్కడికి వెళ్ళినా దాని గురించి స్థల పురాణం కానీ ఇతిహాసము కానీ, అక్కడ ఉన్నటువంటి గొప్పవాళ్ళు ఎవరెవరు ఆ క్షేత్రంలో గొప్పవాళ్ళు వచ్చారు, దాని గురించి తెలుసుకుని రావటం నేర్చుకోండి. అప్పుడు అది మొక్కుబడిగా రావటం ఉండదు. ఇప్పుడు అది పిలుపుని విని వచ్చినట్టే అవుతుంది. కానీ పిలుపు వాళ్ళు నిర్మోహమాటంగా వాళ్ళకి ఏమి సిగ్గు లేదు. గురువులకి మీరు ఎన్ని సార్లు వినకపోయినా వాళ్ళు పిలుస్తూనే ఉంటారు, ఏదో ఒకటో పిలుస్తూనే ఉంటారు. తిరుపతికి వెళ్ళొచ్చు, నిరూషి శిరిడీకి వెళ్ళొచ్చు, హరిద్వార్కి వెళ్ళొచ్చు, ఎక్కడికి వెళ్ళినా కూడా ఆ సిలబస్సే. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో చదివినా, మాస్కో యూనివర్సిటీలో చదివినా, ఇండియాలో మీ పల్లెటూరులో ఉన్నటువంటి డిగ్రీ కాలేజీలో చదివినా బీఎస్సీ ఒకటే. నేను ఇంటి వెనకాతలు ఉన్న పల్లెటూరులో చదివాను కనుక నా బీఎస్సీకి విలువ లేదు, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో చదివాను కనుక ఇది గొప్ప బీఎస్సీ అని మీరు అనుకోవచ్చు. కానీ ఉద్యోగానికి మీరు అప్లై చేసినప్పుడు ఈక్వల్ గానే ట్రీట్ చేస్తారు. ఈ గ్రాడ్యుయేట్ ఇస్ ఎ గ్రాడ్యుయేట్. ఇంకేత మీరు ఏ పుణ్యక్షేత్రానికి వెళ్ళారు అది ఇంపార్టెంట్ కాదు, ఏం చదివారు అక్కడ అది ఇంపార్టెంట్, ఏమి నేర్చుకున్నారు మీరు అక్కడ అనేది ఇంపార్టెంట్. కానీ పేరుంటుంది కదా ఇప్పుడు ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ, కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ, గొప్పగా చెప్పుకుంటాం బనారస్ హిందూ యూనివర్సిటీ, కొన్ని యూనివర్సిటీస్ పేరు మనం చెప్పుకుంటే నవ్వుకుంటాం ఆ యూనివర్సిటీ గురించి. కానీ ఆ యూనివర్సిటీ గ్రాడ్యుయేట్స్కి, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ గ్రాడ్యుయేట్స్కి ఒకే ట్రీట్మెంట్. అర్థమవుతుంది కదా. ఇంచేత ఆధ్యాత్మిక విద్యలో మీరు ఏ పుణ్యక్షేత్రానికి వెళ్ళినా సిలబస్ ఒకటి. అంచేత మేము తిరుపతి వెళ్తే మంచిదా అండి, షిరిడీకి వెళ్తే మంచిదా అండి, మా ఇంటి పక్కన ఉన్న చీరాల్లో ఆయన ఉన్నారు అవధూత, చీరాల అవధూత, అక్కడ మీకు ఇదే రిజల్ట్. కానీ మన పిల్లల్ని ఎక్కడ చేర్పించాలని కోరుకుంటాం, ఇంటి వెనకాతల బడిలో చేర్పించాం మనం. అలాగా కొన్ని విశేషమైనటువంటి క్షేత్రాలకి కొంత విశేషమైనటువంటి ప్రాబల్యం ఉంది అక్కడ. అది ఎలా తెలుస్తుంది మనకి అంటే ఆ స్థలంలో, ఆ క్షేత్రంలో ఉద్భవించినటువంటి మానవీయులు బట్టి. ఇప్పుడు మనం కూర్చున్న ఇది కూడా ఒక సిద్ధ క్షేత్రమే. శేషాద్రి స్వామివారి ఆశ్రమంలో ఉన్నాం మనం, అది ఆయన సమాధి. అది ఈశ్వర సమాధి చాలా మంది తెలియదేమో కూడా. నేను చెప్పాగా తిరుపతిలో సిద్ధిశాయి లెవెల్లో ఉన్నటువంటి ఒక మహనీయుడే జీవ సమాధి ఉంది. ఎంతమంది తెలుసు? మన వాళ్ళకి తెలుస్తుంది వచ్చు, కాదు మన వాళ్ళకి తెలియదు. హాతీరాం బాబా 3 కిలోమీటర్ల దూరం ఒక తిరుమల కొండపైన. మన అక్కడ గౌరీ వెళ్ళారుగా, ముక్కుపడి తీసుకుని వచ్చేస్తారు. షిరిడీకి వెళ్తే ఎంత రిజల్ట్, హాతీరాం బాబా దగ్గర కూడా మీరు 3 రోజులు 3 రాత్రులు అలా గడిపితే సేమ్ రిజల్ట్ వస్తుంది. చోటమ్మ సమాధి దగ్గరికి వెళ్ళి మీరు 3 రాత్రులు గడిపినా అదే సమాధి, అదే రిజల్ట్ వస్తుంది. ఈ బందర్ రోడ్డు మీద అప్పిచ్చమ్మ సమాధి కావలసిన నిర్ణయం మనకి. కానీ వాటిని ఉపయోగించుకోవటం కాదు కాబట్టి దానికి ఇటువంటి చోట మనం కలుసుకుందాం. సాధనా క్యాంప్ చదువుకుని మీరు వచ్చి తరచు మనం ఇంకా ఇలాంటి చోటే కలుస్తూ ఉంటాం. అంటే వీళ్ళున్న వాళ్ళు వస్తూ ఉంటారు. వచ్చిన వాళ్ళ డ్యూటీ ఏంటి అంటే వెళ్ళాక చెప్పింది ఏంటో మీరు పిలిచి చెప్పాలి అందరికీ. మీరు అది ఒక ఇంట్రెస్ట్గా డెవలప్ చేసుకోవాలి. లేదా ఈనాటి నుంచి మీరు 3 ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు మీరు చేపట్టాలి. మీరు మన వాళ్ళు అన్న వాళ్ళందరూ కూడా 3 ముఖ్యమైనటువంటి కార్యక్రమాలలో మొట్టమొదటిది ఏంటి అంటే గోపూజ. గోపూజ అనేది శ్రీకృష్ణుడు మొట్టమొదట స్టార్ట్ చేసేది. ఇంద్రుడిని కాదు పూజించటం, గోను పూజించండి, గోవర్ధన పర్వతాన్ని ఎత్తటం. దీపావళి అయిన 2 రోజు ఎత్తుతాడు అది. గో మహాలక్ష్మి పూజ యాక్చువల్గా గోపూజ. గోవు యొక్క విస్తృతమైనటువంటి అవగాహన లేకుండా ఆధ్యాత్మికతలో ముందుకు వెళ్ళలేము. అది గుర్తుంచుకోవాలి. మనం ఆధ్యాత్మిక క్షేత్రంలో ఎందుకు ముందుకు వెళ్ళలేకపోతున్నాము అంటే పావులు ఉపయోగించుకోవటం మర్చిపోయామని. శ్రీకృష్ణుడి యొక్క అవతారం యొక్క మొట్టమొదటి స్టెప్ ఏంటి అంటే గోవర్ధన పర్వతం ఎత్తు. గోవర్ధన అంటే గోవుల్ని, వర్ధన అంటే మల్టిప్లై చేయటం. అది ఎత్తుతాడు గోవర్ధన పర్వతాన్ని. ఋషుల ఆశ్రమాలలో ఆవులు ఉండేవి, దాని తర్వాత అర్హత లేనటువంటి వ్యక్తి. అర్హత లేనటువంటి వ్యక్తి అంటే మానసికంగా ఆ విద్య, ఆధ్యాత్మిక విద్య నేర్చుకునే స్థాయి లేనటువంటి వ్యక్తులు ఎవరైనా వస్తే మొట్టమొదట వాళ్ళకి గురువులు అప్పచెప్పేది ఏంటి అంటే గోపూజ. ప్లస్ భౌతికమైనటువంటి పృథ్వీ గ్రహం మీద మీ కోరికలు ఏమైనా తీరాలి అంటే గోపూజతోనే స్టార్ట్ అవుతాయి. అందుకే శ్రీకృష్ణుడి దగ్గరికి, విష్ణువు దగ్గరికి పృథ్వీ తన బాధ చెప్పుకోవటానికి వెళ్ళినప్పుడు ఆవు రూపంలోనే వెళ్తుంది, ఆవు రూపంలో వెళ్తుంది పృథ్వీ. భారతదేశ స్వాతంత్రంలో గోపూజ చాలా ప్రముఖ పాత్ర వహించింది. అది చాలా మంది మర్చిపోయారు. చరిత్ర మీరు కాస్త కాంగ్రెస్ హిస్టరీ కనుక మీరు తిరగేస్తే చాలా చాలా రహస్యాలు బోధపడతాయి మనకి. కానీ మనం ఇక్కడ హిస్టరీ కాదు నేర్చుకునేది, గోపూజ యొక్క ఇంపార్టెన్స్. అంచేత ఎవరు గోపూజ చేస్తారో వాళ్ళు ఎప్పుడు స్వతంత్రంగానే ఉంటారు, సర్వస్వతంత్రులుగా ఉంటారు. అది అర్థం చేసుకోండి. ఫ్రీడమ్, ఆవు యొక్క పూజ మీకు స్వాతంత్రాన్ని ఇస్తుంది. భారతదేశానికి స్వాతంత్రం రావటానికి కూడా కారణం ఆవే. యుద్ధం ఏమీ జరగకుండా వచ్చింది మనకి. సమాజవాది మిగతా వాళ్ళు వాళ్ళ స్వాతంత్రానికి రావాలి అంటే చాలా రక్తపాతం జరగాల్సి వచ్చింది, మనకి అవసరం లేకపోయింది. దానికి కారణం ఏంటి అంటే గోపూజ. ఎప్పుడైనా వీలుంటే గోపూజ గురించి మనం ఏదైనా ఒక విశేషమైనటువంటి క్లాసులు పెట్టుకుంటే, ఇదంతా నేను చెప్తూ ఉంటాను అంటే అర్థమైందా? ఎవరు ఏం అడగరు, కానీ నేను ముందు నిర్ణయానికి వచ్చాను అలా చెప్పి చెప్పను అని. ఇంకొక గోపూజ గురించి దాని సాధనాత్మకమైనటువంటి విశేషాలు, అది ఎలా జరుగుతుంది అంటే దానికి ఒక క్యాంప్ లాగా పెట్టుకోండి. ఎవరైనా ఎవరు పెట్టుకోండి, మళ్ళీ నన్ను అడగండి మాస్టర్. ఎవరు ముందు పెట్టుకుంటే వాళ్ళకి ఆ ఏరియాలో. కానీ టైమింగ్స్ అవి నాకు తెలియదమ్మా, అదంతా అది అట్లా నన్నేం అడగద్దు. టైం టేబుల్ అంతా అనేది ఇంకా గోపూజ అంత ముఖ్యం. సత్యకామ జాబాల అనేటటువంటి పేరు విన్నారు మీరు, సత్యకామ జాబాలి. ఒక ఋషి దగ్గరికి ఒక పిల్లవాడు, 8-5 ఏళ్ల పిల్లవాడు, నాకు ఆత్మజ్ఞానం కావాలి అని వెళ్తాడు. సరే నేను తప్పనిసరిగా మరి ఫామ్ ఫిల్అప్ చేయాలి కదా. సరే నీ తల్లి ఎవరు, నీ తండ్రి ఎవరు అని క్వశ్చన్ వేస్తే, నా తల్లి ఎవరో తెలుసు కానీ తండ్రి ఎవరో తెలియదు, స్వేచ్ఛాపుత్రుడు. దానికేంది నాన్న, నేర్పుతాను నేను నీకు. పూర్వకాలం సంగతి చెప్తున్నాను నేను, ఋషి ఆశ్రమాల సంగతి. ఇప్పుడు చాలా కఠోరమైనటువంటి కట్టుదిడ్డాలండి. ఒక విశేషమైనటువంటి వర్ణ వ్యవస్థలో, ఒక విశేషమైనటువంటి కట్టుబాట్లో ఉన్నటువంటి చోట పుడితేనే వేదాలు చదవటానికి అర్హత ఉండేది. కానీ ఆయన ఏమన్నా రైట్ నేర్పుతానన్నాడు, నేర్పుతాను 400 ఆవులు ఇచ్చాడు. వీటిని 1000 ఆవులుగా మార్చిన ఆయన, నువ్వు 1000 ఆవులు ఎప్పుడవుతాయి అప్పుడు తీసుకురావాటిని నేను నీకు ఆత్మవిద్య నేర్పుతాను అని. 5 ఏళ్ళు 6 ఏళ్ళు 8 ఏళ్ళు పట్టుంటుంది కదా 400 ఆవులు ఇంకో 600 ఆవులుగా మారాలి అంటే. సరే ఒక అది ఎన్ని సంవత్సరాలు పట్టిందో అడవిలోకి తీసుకెళ్ళిపోయాడు 400 ఆవులు. సరే 1000 ఆవులు అయ్యాక అతనికి కౌంటింగ్ రాదుగా, సమయం రాదుగా. ఇద్దరు వచ్చి 1000 మంది అయిపోయాం మేము, ఇప్పుడు నీ గురువు గారి దగ్గర తీసుకెళ్ళిపోవాలంటే. సరే అక్కడ నుంచి 3 రాత్రుల మజిలీలో వస్తాడు గురువు గారి ఆశ్రమానికి. ఈ 3 రాత్రుల్లో వాడికి ఆత్మజ్ఞానం వచ్చేస్తుంది. తర్వాత గురువు, నువ్వు పొందిందే ఆత్మజ్ఞానం నాయన అని చెప్పాడు. అంటే అన్నిటికంటే కష్టమైనది మానవ జన్మ ఏ విద్య నేర్చుకోవటానికి అయితే మనం పుడతామో ఆ విద్య కూడా గోసేవల్లో వచ్చేస్తుంది అయాచితంగా. కానీ ఆ విద్య మీకు వచ్చింది అని తెలిపటానికి గురువు కావాలంతే. ఇప్పుడు మామూలు పిల్లవాడు కూడా రంగులు చూడగలడు, కానీ ఆ ఫలానా రంగు ఈ పేరు గలది అని గుర్తించటం కష్టం. మామూలుగా ఎరుపు రంగు మామూలుగా ఎరుపు రంగే కనిపిస్తుంది, నీలం రంగు నీలంగానే కనిపిస్తుంది అందరికీ. కానీ ఇది నీలము అని చెప్పగలిగే పదజాలము రాదు వాళ్ళకి. అది నేర్పిస్తాము, రంగులు కనిపిస్తూనే ఉంటాయి. అలాగే ఆధ్యాత్మిక విద్య కూడా 1000 ఆవులు ఉన్న చోట సహజంగానే వచ్చేస్తుంది. అంతేత అతి త్వరలో 1000 ఆవులు ఉన్నటువంటి ఒక ఆశ్రమం నుంచి మనకి ఒక ఆఫర్ ఉంది, మీరు వచ్చి 3 రోజులు సాధన చేసుకోండి అని. అక్కడ 1200 ఆవులు ఉన్నాయి. ఎవరమ్మా అది? నిజామాబాద్. పెట్టి అక్కడ పెడతాను నేను ఈ క్యాంప్ ఆవుల్ది కొంచెం దాన్ని. కానీ ఇదంతా ఏంటంటే నేను పెడతాం మీరు రావటం కాదు, మీరు రెడీ అయ్యి వచ్చి నన్ను పిలవండి. ఎలా అర్థమవుతుంది అప్పుడు మీకు ఉపయోగం. ప్రతి ఉత్తరం నేను చెప్పుకుంటూ పోవటం, తర్వాత మళ్ళా ఏంటి రకరకాల సాధనలు నేను చెప్పేశాక మళ్ళీ మొదటికి వస్తారు. ముందు మీరు ప్రిపేర్ అయిపోయి ఇది నేర్చుకుంటాము అని ముందు దాని మీద నేను రాసినవి కానీ నన్ను అడిగితే మళ్ళా చెప్తాను ఏ పుస్తకాలు చదవాలో అంత చదువుకురండి. ఒక సబ్జెక్ట్ లాగా ఆధ్యాత్మిక విద్యను ఇక గోపూజ ఒకటి మీరు చేసుకోండి, ఇతరుల చేత చేయించండి. సాయంత్రం ఇంకా మా పుస్తకాలు అది మామూలుగా జరగనివ్వండి, సాధనాత్మకంగా ఎలా చేయాలో అన్నది ఇది నేర్చుకుని చేయించండి. గోపూజ సాయంత్రం గోధుమల వేళలో చేయాలి, బెస్ట్ టైం అది. 15 నిమిషాలు పడుతుందా 10 నిమిషాలు పడుతుందా 25 అరగంటలు అదొకటి చేసుకోండి. మంత్రానికి టైం పడుతుంది, మంత్ర జపం ఎత్తేస్తే 5 నిమిషాలు. అది చూసుకోండి. అది ఇప్పుడు ఒక పద్ధతిగా వెళ్దామని అంచేత కదా నీకు అంత టచ్లోకి రండి. గోపూజ ప్రతిరోజు చేసుకునేవాళ్ళు ప్రతిరోజు చేసుకోండి, చేసుకోలేము గురువారం నాడు చేసుకోండి, వారానికి ఒకసారి లేదు ఒకసారి 2 రోజులకు ఒకసారి చేసుకోగలం, 3 రోజులకు ఒకసారి చేసుకోగలం, మీ ఇష్టం. కానీ గోపూజ అనేది ఒక ఆనవాయితీగా మారాలి. దానికి కామధేను ఫోటోలు దొరుకుతాయి. కామధేను అంటే తెలుసు కదా, ఒక ఆవులో దేవతలు సకల దేవతా స్వరూపం, ఆ ఫోటో పెట్టుకుని చేసుకోవచ్చు. ఆవులు దొరకని వాళ్ళు, ఆవులు దొరకనా మీరు ఆవు దగ్గర కూర్చోవటం అది ఇబ్బంది అవుతుంది, ఆవును కూర్చోబెట్టడం నిలబెట్టడం కష్టం అవుతుంది. అంచేత అంతా అయిపోయిన తర్వాత ఆర్తి ఏదో దానికి ప్రసాదం పెట్టడానికి మీరు లేచి వెళ్ళి దానికి పెట్టచ్చు. మిగతా అదంతా ఫోటో దగ్గర చేసేసుకోండి. ఆవులు ఉండి ఇది చేసేవాళ్ళు గోపూజ చేసేయటం కంటే కూడా గో సేవ చాలా ముఖ్యం. నీట్గా ఉండాలి. ఇక్కడ మీరు చూసారు ఎలా ఉంది, ఇక్కడ గోశాల ఉంది చూడండి ఎలా పెట్టారు. నీట్గా ఉండాలి, ఆవుకి దోమలు కానీ అవి కానీ కుట్టకుండా. ఎందుకు అది చెప్తున్నాను, దిలీపుడు సుదక్షిణ రఘువంశపు రాజులు పిల్లలు లేరు, వశిష్ఠుల వారు ఉన్నారు. నీ ప్రారంభం ఆయన నీ కర్మల ఏడ్చింది, నీకు పిల్లలు పుట్టరు అని వశిష్ఠుల వారు చెప్పారు. ఇంకా వశిష్ఠులంతటి వాడు దివ్యదృష్టి చూసి నీ ప్రారంభం అలా ఉంది నాయన నీకు పిల్లలు పుట్టరు అంటే ఇంకా ఆవిడ మాత్రం ఏం చేయగలదు. నిజమే, మరి ఏం చేయమంటాడు. మరి ప్రతి ప్రారంభానికి కర్మ వల్ల ప్రారంభం వస్తుంది, ప్రారంభం వల్ల కర్మ ఫలితాలు వస్తాయి. మరి మంచి పనులు చేసుకుంటే మంచి ప్రారంభం వస్తుంది కదా, మరి మమ్మల్ని ఏం చేయమంటారు ఆ ప్రారంభం పోవటానికి, పిల్లలు పుట్టకుండా ఉండటానికి. ప్రారంభానికి అంటే గోపూజ చేస్తాను ఆయన. అప్పుడు 21 రోజులు ఆయన రాజ్యాన్ని తన మంత్రికి అప్పచెప్పేసి రాత్రి పొగలు వశిష్ఠుల వారి ఆశ్రమంలో ఉన్నటువంటి అనేక ఆవులు ఉంటే ఒక ఆవును ఎన్నుకున్నాడు. రాత్రి పొగలు దాని వెనకాతలు ఉండేవాడు భార్యాభర్తలు. గోసేవ అంటే అలా ఉండాలి, అది కూర్చుంటే కూర్చుంటే నుంచోటం, పేడ అది వేస్తే తీసేసి దాన్ని పక్కన పెట్టి దానికి ఏ బాధ కలగకుండా. అది నిద్రపోయినప్పుడు వీళ్ళిద్దరిలో ఒకళ్ళు నిద్రపోయేవాడు, మళ్ళీ అది ఎప్పుడు లేస్తుందో చెప్పలే, ఎప్పుడు తిరుగుతుందో చెప్పిన పెట్టుబడిచ్చేవారు కాదు దాన్ని ఆ కాలంలో. అర్థమవుతుంది కదా, అది గోసేవ అంటే. అలా 21 రోజులు చేసుకున్న తర్వాత ఆ దిలీపుడు రఘువ మహారాజు పుట్టాడు. ఆ రఘువంశం ఇప్పటికీ కదా దాని కీర్తి ఉండిపోయింది. గోపూజ ఆ లెవెల్లో వర్క్ చేస్తుంది. ఇక్కడ పిల్లలు పుట్టడం అంటే పిల్లలు పుట్టడం వరకే తీసుకోకండి. మీరు ఏదో పెద్ద పని సాధించాలి అనుకుంటున్నారు, సాధించకపోతున్నారు. పిల్లలు పుట్టడం అంటే అర్థమవుతుంది కదా, మీ మనసులో పుట్టిన ఆలోచన కార్యరూపం దాల్చాలి అంటే ఆవు ఉపయోగపడుతుంది. ఉపయోగించుకోవటం వస్తే ప్లస్ అన్నిటికంటే పెద్ద ప్రాబ్లం ఇప్పుడు ఏంటి అంటే సూర్యుడి నుంచి వచ్చేటటువంటి కొన్ని విశేష కిరణాలు ఉన్నాయి, వాటిని అల్ట్రా వైలెట్ రేజ్ అంటాం. ముఖ్యంగా ఈ ఓజోన్ పొర చిరిగిపోవటం వల్ల ఈ అల్ట్రా వైలెట్ రేజ్ రావటం వల్ల క్యాన్సర్ ముఖ్యంగా స్కిన్ క్యాన్సర్ ఎక్కువైంది, చాలా ఎక్కువైపోయింది. చాలా మందికి తెలియదు, దానికి కారణం ఏంటి అంటే అల్ట్రావైలెట్ రేడియేషన్స్. ఆవు యొక్క ఉనికి దీన్ని నుంచి కాపాడుతుంది అని రష్యన్ సైంటిస్ట్ ప్రూవ్ చేశారు. ఆవు పేడ ముఖ్యంగా ఈ అల్ట్రావైలెట్ రేడియేషన్స్ ఆపిస్తుంది. అందుకని పూర్వకాలం వాళ్ళు మనం భోజనం చేసే చోట ఇంటి బయట పొయ్యి అదే అలికేవారు, పేడతో అలికేవారు. ప్లస్ అన్నిటికంటే తమాష ఏంటి అంటే మయము మాలిన్యము మిగతాది మనిషిది దేనికి ఉపయోగపడదు అసహించుకుని మూలపడేస్తాం. కానీ ఆవు యొక్క పేడ ఉత్సా పరమ పవిత్రంగా భావించి స్వీకరిస్తాం. ముఖ్యంగా ఈ విట్లిగో, విట్లిగో అంటే తెల్లమచ్చలు, ఆవు యూరిన్ రోజు రాసుకుంటూ ఉంటే తగ్గిపోతుంది. ఎన్నాళ్ళు రాసుకోవాలి మాస్టర్? ఏం చెప్తాం, ఏం చెప్తాం, ఎన్ని పిచ్చి ప్రశ్నలు వేస్తారు మనుషులు. బయట లైట్ స్కిన్ దానికి మందు రెగ్యులర్ గా వేస్తారు, యూరిన్ యూరిన్ రాసుకుంటారు, లుకోడర్మా రైట్, ఖచ్చితంగా తగ్గుతుంది. నేను ఇద్దరిని చూసి అంత తగ్గటం, తగ్గుముఖం పట్టడం, పూర్తిగా తగ్గలేదు వాళ్ళది కానీ తగ్గుముఖం పట్టింది. ఇంగ్లీష్ మాత్రలు హోమియోపతి మాత్రలు అవి దంచి కొట్టి జీవితాంతం వాడటానికి రెడీ, కానీ పొద్దున్నే రోజు ఒకసారి యూరిన్ రాసుకోవాలంటే కష్టం. అలాగే ప్రతిరోజు కూడా ఒక స్పూన్ గోమూత్రం కనుక తాగగలిగితే ఆలోచన విధానం చాలా తీక్ష్ణత పెరుగుతుంది, చాలా తీక్ష్ణత పెరుగుతుంది. మీకే తేడా తెలుస్తుంది. కానీ ఇక్కడ కామన్ సెన్స్ ఏంటంటే ఆవు ఆరోగ్యవంతమైన ఆవు అవ్వాలి. అంతేత అంతేత అది కాస్త కామన్ సెన్స్. అది దానికి బెస్ట్ ఏంటి అంటే గోశాల ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళకి తెలుస్తే కదా ఏ ఆవు బాగుంటుందో ఏ బాగుండో మీరే ఎన్నుకోవచ్చు, తీసుకోవచ్చు. మేము ఎలా వెళ్తాం మాస్టర్, గోశాలలు ఎక్కడున్నాయి మాస్టర్, లేకపోతే మీరు యూరిన్ మాకు తీసుకొచ్చి ఇస్తే మేము తాగి పెడతాం మాస్టర్, ఇదంతా నేను చెయ్యను. ఎక్కువ వద్దు వేడి చేస్తుంది. ఆవు ఏదైనా మంచిదే, అంటే శరీరంలో ఇప్పుడు నానా పరిస్థితి అంతా విద్యంగా ఉండి ఆవు యొక్క ఆరోగ్యాన్ని కూడా మనం పాడు చేయగలుగుతున్నాం. అదొక్కటి మనం చూసుకోవాలి. అంటే మరి ఆరోగ్యకరం అంటే దానికి ఏదో రోగాలు లేకుండా అది లేదు. అదేం పెద్ద ఏ డాక్టర్ని అడిగినా చెప్తారు వెటర్నరీ డాక్టర్. ఇంకా మొదట నేను మీ నుంచి ఆశిస్తుంది ఏంటంటే గోపూజ యొక్క ఇంపార్టెన్స్, ప్లస్ ఈ గోమయం యొక్క పంచామృతాలు అంటాం. ఇంకోటి ఆవు పాలు, ఆవు నెయ్యి, దాంతోపాటు వచ్చినటువంటి పెరుగు, మూడు చిన్నపిల్లలు మెదడికి రాస్తే రోజు స్నానానికి 10 నిమిషాల ముందు రాసి స్నానం చేస్తే వాళ్ళు అద్భుతంగా పెరుగుతారు. కానీ అది ఇంకా కంటిన్యూస్గా చేయాలి. నేను ఒకసారి చేశానండి, 2 సార్లు చేశానండి, అది మీరు అలవాటు చేసేయాలంటే ఇప్పుడు ఈ మూడు గుర్తుంచుకోండి, ఆవు పాలు, ఆవు నెయ్యి, ఆవు పెరుగు గుర్తుంచుకుంటాం. పెద్దవాళ్ళు రాసుకోవచ్చు. అయితే ఆవుతో చాలా చాలా మ్యాజిక్లు ఉన్నాయి. కుష్ఠరోగం దగ్గర నుంచి, క్యాన్సర్ దగ్గర నుంచి ఈ పంచామృతాలు అంటాం. వీటిని ఆవు యొక్క పాలు, పెరుగు, నెయ్యి, పుట్ట, పేడ ఈ 5 కలిపి ఎన్ని మ్యాజిక్లో చేయొచ్చు, పంచగవ్యాలు అంటాం దాన్ని పంచాలు. ఆ దృష్టిలో మనం డెవలప్ చేస్తున్నాం తప్ప మీరు వృత్తిని ఆర్పిస్తూ కూర్చోకండి. ఇప్పుడు నేర్చుకోండి ఇదంతా ఇందులో ఉంది అని. అన్నిటికంటే ముఖ్యం ఏంటి అంటే ఇప్పుడున్నటువంటి అతి విషాక్తమైనటువంటి వాతావరణం, మంచి ఆలోచన వచ్చితే చచ్చిపోతుంది, మంచి పని చేయాలనిపించకండి. ఉదాహరణకి మన ఆశ్రమాలలో గత 12-15 సంవత్సరాలుగా రామకృష్ణ పరమహంస నాటినటువంటి 5 చెట్లు నాటాలి అని నేను చెప్తూనే ఉన్న మనుషులు. మన ఆశ్రమంలో కూడా, బయట వాళ్ళకి కాదు, బయట వాళ్ళకి చెప్తూనే ఉన్నా, మన ఆశ్రమం వాళ్ళకి కూడా చెప్తూనే ఉన్నా. 1981 నుంచి 82-83లో తిరుమలలో అడవి అంతా డెవలప్ చేసేటటువంటి స్పెషల్ ఆఫీసర్ ఒకతను బాగా తెలుసున్నవాడు ఉంటూ వెళ్ళాం. అతన్ని ఐడెంటిఫై చేసి ఆ చెట్లని రామకృష్ణ పరమహంస నాటిన 5 చెట్లనే ఐడెంటిఫై చేసి మాకు 100 చెట్లు కావాలి అంటే మీరు ఎప్పుడు వచ్చి తీసుకెళ్తే అప్పుడు తీసుకెళ్ళండి సార్, అప్పుడు అడగటం లేదు. మా పనే ఫారెస్ట్రీ డెవలప్మెంట్ కానీ. సరే అతనికి 1000 రూపాయలు అడ్వాన్స్ కూడా కట్టారు. చెట్లు మాత్రం నాటడం జరగలే, అక్కడ జరగలే, ఇంతవరకు జరగలే. ఇంకా నేను మాత్రం ఏం చేయను. అప్పుడు నాటుంటే ఇందుకు చెప్తున్నాను అంటే జరిగిన దాన్ని బట్టి ఆ తప్పులు ఇప్పుడు జరగకూడదు అని దాని గురించి ఏడుస్తూ కూర్చుంటే లాభంలే. ఈ పాటిగా మహావృక్షాలు అయిపోయి ఉండేవి, అద్భుతమైన సాధనా స్థలంగా మారేవి. అంచేత మంచి ఆలోచన చేయలేకపోవటానికి కూడా కారణం ఏంటంటే ఆవుల యొక్క సన్నిధి లేకపోవటమే. అసలు మెయిన్ ఏంటంటే సంకల్పం ఉండాలి. ఆవు ఉన్నా సంకల్పం లేకపోతే ఏం జరగదు. నేను చెయ్యను అంటే ఎవడేం చేయగలడు. కానీ చేసి ఒళ్ళు విరగదీసుకుని కష్టపడ్డా పరిస్థితులు అనుకూలంగా మారకపోతే, అప్పుడు ఆవు కనుక మీ దగ్గర ఉంటే పరిస్థితులు అనుకూలంగా మారుతాయి. దాన్నే బ్రహ్మాస్త్రము అంటాం. ఆ ఒక్క ఆవు ఉండటం వల్లే విశ్వామిత్రుడు ఓడిపోతాడు వశిష్ఠుడితో. అప్పుడు వాడికి అర్థమవుతుంది ఆవు యొక్క విలువ ఎంతో. అంటే మరి మా ఇంట్లోనూ ఆవులు అవి ఉన్నాయండి, ఏమవుతున్నాయండి, మాకు ఏం అలాగే ఉందండి. బ్రెయిన్ సర్జరీ చేసే హాస్పిటల్లో బ్రెయిన్ సర్జరీకి అసిస్ట్ చేయడానికి చాలా మంది ఉంటారు. స్క్రబ్బర్స్ అని, స్క్రబ్బర్స్ అంటే తెలుసు కదా, కింద నిప్పులు అది పడితే దాన్ని తుడిచి నీట్గా చూసి. మరి వాడు బ్రెయిన్ సర్జన్ దగ్గరే ఉంటాడు, చేయగలదు వాడు బ్రెయిన్ ఆపరేషన్ చేయలేడు. వాడు రాదు కూడా, ఎందుకంటే ఇంట్రెస్ట్ లేదు. వాడు నేర్చుకోదలు చూసి నేర్చేసుకోవచ్చు. నేర్చుకున్న వాళ్ళు ఇప్పుడు ఈ టీవీలో వాటిలో వాడు డాక్టర్లు వేలకు వేలు సంపాదించేస్తున్నారు, వాడి డిగ్రీ కూడా లేదని చూపిస్తున్నాడు. కానీ ఈ సిగ్గున్న వాళ్ళు ఏం ప్రయత్నించాలంటే, డిగ్రీ లేదు సరే, మంది ఇస్తున్నాడు సరే, తగ్గకపోతే ఆ రక్ష రాదుగా వాడి దగ్గరికి. టెన్త్ క్లాస్ పాస్ అయిన వాడు ఎవడో వైద్యం చేస్తున్నాడు, వాడు ఇదే తప్పు అని వాడు ఏదో వేసాడు. నిజమే, 8 ఏళ్ళ బట్టి చేస్తున్నట్టే 20 ఏళ్ల బట్టి చేస్తున్నట్ట విపరీతమైన రక్షట. ఎందుకు చూస్తానంటే గవర్నమెంట్ ని వాళ్ళని, వాడిని కాస్త నేర్పించవచ్చు కదా వాడికి. చూసి నేర్చుకుంటేనే అంత గొప్పవాడు అయిపోతే వాడు. మీరు కూడా తల్లు చూపిస్తారు రైట్, చాలా తప్పు డిగ్రీ లేకుండా చేయకో, బట్ చేస్తున్నాడుగా వాడు కరెక్ట్ చేపట్టి కదా ఇంతమంది వెళ్తున్నారు వాడి దగ్గరికి. సంకల్పం ఉంటే ఆ సంకల్ప శక్తిని ఆవు పెంచుతుంది. అందుకు చెప్పేది వీలవుతే, సాధ్యం అవుతే, స్తోమత ఉండి పెంచగలిగితే పెంచుకోండి ఆవుని. కానీ ఇదంతా ఏంటి, ఉత్సాహంతో మొదలెట్టేసి తర్వాత బాధపడకుండా. నేను ఇచ్చే సలహా ఏంటంటే, దగ్గర ఉన్న గోశాలలో మీరు ఒక ఆవుని ఎన్నుకోండి. ఆ ఆవుకి గోగ్రాసం అంటాం, గోగ్రాసం అంటే అర్థమైంది కదా, ఆవుకి కావాల్సిన. మీరు 100 మందో 10 మందో కలిసి ఈ ఆవుకి మేము ఇంత ఇస్తామంటే ఆవుని మీరు దత్తత చేసి ఇక్కడ విలేజెస్ దత్తత తీసుకున్నట్టే గోశాలలో ఉన్నటువంటి ఒక ఆవుని దత్తత తీసుకుని దానికి పెట్టండి. దానికి నెలకు ఎంత అవుతుందో నాకు ఐడియా లేదు, కానీ సుమారు 1500 ఎంత అవుతుంది అనుకుంటా ఒక ఆవుకి మెయింటెనెన్స్ ఛార్జ్. అంతకంటే ఎక్కువ అవదు. 1500 రూపాయలు ఇచ్చుకుంటే 1500 అయిపోతుంది. బాబు ఈ ఆవుకి మేము ఇస్తాము, తీసుకోండి, మంచిది అని తెలిసేసా. రకరకాలుగా మీరు గోపూజకి ముందుకు వెళ్ళవచ్చు. ఇదొక విధానము, సరేనా? సహస్ర ఆవులు ఉన్న చోట అతి త్వరలో మనం నిరంతరము ఏదో వంకతో 3 రోజుల పాటు కలుసుకోవటానికి ప్రయత్నం చేయాలి. ఎందుకంటే ఆ వాతావరణం ముఖ్యం. దాని తర్వాత ఏం చేస్తాం అనేది మనం ఆలోచించుకోవచ్చు. నిజామాబాద్ లో 1200 ఆవులు ఉన్నాయట. ఆయన మీ వాళ్ళు ఎంతమంది వచ్చినా ఏం చేసినా కూడా అకామిడేషన్, ఫుడ్ నాది, క్లాసెస్ మీది అన్నాడు. సరే, అది ఆగస్ట్ కంటే ముందు మాత్రం నాకు టైం లేదు. కానీ ఆలోచించుకోండి, నాకు టైం కోసం కాదు మీరు ఆగాల్సింది. మీకు అర్థమైంది కదా, మీరు చెప్పలేరా, అన్ని రామ మాస్టారే చెప్పాలా. మీరు చెప్పగలిగేది మీరు చెప్పటం మొదలెట్టాలి. కానీ నేను చెప్పాక నేను వచ్చినప్పుడు ఏమో 10 మంది రావటం, నేను వెళ్ళిపోయాక అందరూ వెళ్ళిపోతే నేను చెప్తే ఎవరు వినరండి. ఎందుకు వినరంటే మీరు చెప్పరు కనుక. చెప్పడం మొదలెడితే ఎందుకు వినరు? అర్థమవుతుంది కదా. గోపూజ గురించి మీరు బాగా విశేషంగా ప్రచారంలోకి తీసుకురావాలి. అది ఫస్ట్ పాయింట్. 2వ పాయింట్ ఏంటి అంటే, మహాలక్ష్మి సాధన. మహాలక్ష్మి అంటే డబ్బు మాత్రమే కాదు, వనరులను ఉపయోగించుకునేటటువంటి సామర్థ్యం, గవర్నమెంట్ ఎబిలిటీ. అందుకు విష్ణువు పరిపాలనా శక్తి కదా, విష్ణువు పరిపాలనా శక్తి కనుక విష్ణువు యొక్క శక్తి ఏంటి, మహాలక్ష్మి. అంటే పరిపాలన దేని వల్ల జరుగుతుంది అంటే మహాలక్ష్మి వల్ల జరుగుతుంది. ఈ మహాలక్ష్మి సాధన విద్యారణ్య స్వాముల వారు ప్రపంచానికి అందజేశారు. మన అదృష్టం ఏంటి అంటే ఆయన యొక్క క్షేత్రంలోనే మనం జీవిస్తున్నాం. ఆంధ్ర రాష్ట్రానికి, ఆంధ్రదేశానికి, విజయనగర సామ్రాజ్యానికి ఆయన అంకురార్పణ చేశాడు విద్యారణ్య స్వాముల వారు ఈ మంత్రంతోనే. ఈ మహాలక్ష్మి సాధన నేను తరచు చెప్తూ ఉంటాను, నేను మీకు అది కూడా చేసుకోండి. పేరుకది మహాలక్ష్మి సాధనే కానీ అందులో దుర్గా సాధన కూడా ఉంది, సరస్వతి సాధన కూడా ఉంది ఆ మంత్రాలలో. దాన్ని పద్ధతిగా చేయటం నేర్చుకోండి. గురుపుష్ప యోగం ఉన్న రోజు దాని సాధన చేసినటువంటి వాళ్ళకి మంచి ఫలితాలు వస్తాయి అని విద్యారణ్య స్వాముల వారు చెప్పారు. ముఖ్యంగా బిల్వవృక్షం దగ్గర ఈ సంవత్సరము కేవలం ఒకే ఒక రోజు గురుపుష్ప యోగం వస్తుంది, మొత్తం 365 రోజుల్లో సెప్టెంబర్ 1వ తారీఖున. కింద సంవత్సరం 4 రోజులు వచ్చింది, కానీ ఈ సంవత్సరం మాత్రం ఒక రోజే వచ్చింది. దానికి నేనేం చేశాను అంటే 10,000 మంది మహాలక్ష్మి సాధన చేసిన వాళ్ళందరూ కూడా నీటి ఏరియాజ్లో 10,000 మంది కలిసి పూర్ణామతి జరుపుకోండి. అంటే మీరు ఇప్పటి నుంచి మొదలెడితే సాధన సెప్టెంబర్ 1వ తారీఖు పూర్ణాహుతి, ఇంకొక సెప్టెంబర్కి ఒక రోజు ముందు, సెప్టెంబర్కి ఒక రోజు తర్వాత 3 రోజుల పాటు ఒక మహాయజ్ఞంగా దాన్ని డెవలప్ చేసుకోగలిగితే మహాలక్ష్మి సాధన. ముఖ్యంగా బిల్వవృక్షం ఉన్న చోట మీరు దాన్ని పెట్టుకోగలిగితే ఇంకా బాగుంటుంది. దాని డీటెయిల్స్ లో ఒంగోలు దగ్గర, ఆ ఊరు దగ్గర 10,000 మంది ఏకత్రిత అవటానికి చేస్తున్నారు, కానీ అక్కడే చెయ్యాలనే రూల్ లేదు. హైదరాబాద్ వాళ్ళని రామోజీ నగర్ లో చేసుకోండి అని చెప్పాను నేను. 10,000 మంది హైదరాబాద్ లో సాధకులు దొరకటం ఏం పెద్ద కష్టం కాదు. అందులో మహాలక్ష్మి సాధనకి కొన్ని మిగతావి ఏదో అనుకుంటే, మహాలక్ష్మి సాధనకి పెద్ద కష్టం ఏం కాదు. అలాగే డిఫరెంట్ ఏరియాస్ లో కడప నుంచి వచ్చిన వాళ్ళు, వాళ్ళు కడప నుంచి ఎవరు వచ్చినట్టున్నారు, ఎవరు వచ్చారు కడప నుంచి, రైట్ చూసుకోండి. ఆ మహాలక్ష్మి సాధన గురురాజారా ఉంటాడు అక్కడ, ఆ రాజలక్ష్మి గారు అడిగితే చెప్తారు అది. ఇంకొక దశ సహస్ర శ్రీ మహాలక్ష్మి సాధన పూర్ణాహుతి ఆ 1వ తారీఖు సెప్టెంబర్ 1వ తారీఖున జరగాలి. పూర్ణాహుతి అప్పుడు వర్షం కురవటం ఆనవాయితీయే కదా. ఇంకొక మహాలక్ష్మి సాధన నేర్చుకోండి, చేసుకోండి. ఈ మహాలక్ష్మి సాధనలో మీరు చాలా ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే, శివరాత్రి, మాస శివరాత్రి, మహాశివరాత్రి. అంటే మహాశివరాత్రి ఏంటన్నమాట, మాస శివరాత్రుల పూర్ణాహుతి. అలాగే మాస సంక్రాంతి, మహాసంక్రాంతి. మనకి మహాలు మాత్రమే గుర్తుంటాయి మన మహానుభావనం కనుక, ఈ మాస మర్చిపోయావు, మాస శివరాత్రులు, మాస సంక్రాంతులు. అలాగే మాస మహాలక్ష్మి సాధన ఒకటి ఉన్నది, ఇది మర్చిపోయాం మనం. ప్రతి అమావాస్య మహాలక్ష్మి సాధనే, దీపావళి అమావాస్య లక్ష్మీదేవి పూజ చేస్తాం, అది మహాలక్ష్మి సాధనకి ఇది. అసలు ఇది మర్చిపోయాం, ఇది ప్రతి అమావాస్య సంగతి మనం మర్చిపోయాం. ఈ అమావాస్యకి 2 రోజులు ముందు అమావాస్య, అమావాస్య తర్వాత రోజు, ఈ 5 రోజులు కూడా మహాలక్ష్మి సాధనకి విశేషమైనటువంటి రోజులు. అంటే ప్రతి అమావాస్య, దాని ముందు చతుర్దశి, త్రయోదశి, దాని తర్వాత అమావాస్య తర్వాత ప్రథమ పాడ్యమి తృతీయ. అంటే త్రయోదశి, చతుర్దశి, అమావాస్య, పాడ్యమి తృతీయ, ఈ 5 రోజులు చాలా ముఖ్యమైనవి మహాలక్ష్మి సాధనకి. ఈ 5 రోజులు మాత్రము మీరు ప్రాక్టీస్ చేసుకోవాలి సాధన, అది ఎప్పుడు గుర్తుంచుకోండి. మహాలక్ష్మి సాధన ఒంటరిగా జరగదు. నువ్వు కోటీశ్వరుడు అవ్వాలి అంటే నువ్వు ఒక్కడివి చేస్తే కోటీశ్వరుడు అవ్వలేవు. నువ్వు పెద్ద ఆర్గనైజేషన్ పెట్టుకుని ఒక కంపెనీ ఏదో పెట్టుకుంటే కోటీశ్వరుడు అవుతావు కదా. నీళ్లు పడుతూ ఉంటే పక్కన పెట్టేయండి, నీదేం పడటం లేదు. అంతేత మహాలక్ష్మి సాధన మేము ఒంటరిగా మా ఇంట్లో చేస్తామని మాత్రం అనకండి. 5 రోజులు మీరు ఎక్కడో కలిసి చేసుకోండి, ఓ పండుగలాగే చేసుకోండి. మహాలక్ష్మి సాధన అది ఆనందంగా ఉత్సాహంగా 5 రోజుల పాటు చేసుకోండి. 5 రోజుల పాటు వీలు కాకపోతే చతుర్దశి అమావాస్య పాడ్యమి 3 రోజుల పాటు మాత్రం ఖచ్చితంగా చేసుకోండి. అది వీలు కాకపోతే అమావాస్య నాడు చేసుకోండి, అది వీలు కాకపోతే చేసుకోకండి. నేను చెప్పగలిగేది అంతట వీలు కాదు కాదు మీరు ఆలోచించాల్సింది. 5 రోజులు చేయాలి మీరు. వీలు కాలేని వాళ్ళు ఎలాగో చేయరు, వాళ్ళు చేయటం లేదు కదా అని మనం మానేసుకుంటే అర్థమైందా. అంతట మన వాళ్ళు మన ఆశ్రమాలలో ప్రతి అమావాస్యకి 2 రోజుల ముందు అమావాస్య అమావాస్య తర్వాత ఉత్సాహభరితమైనటువంటి వాతావరణం ఏర్పడాలి. ఇలాంటి మాస మహాలక్ష్మి సాధన పూర్ణాహుతి దీపావళి నాడు జరుగుతుంది. ఇంకా దీపావళికి 2 రోజుల ముందు త్రయోదశి. ఆ త్రయోదశికి విశేషమైన పేరుంది, ధన్తెరస్ అంటాం. ధన్తెరస్ అని నార్త్ ఇండియాలో అంటారు, మరి ఇక్కడ ఏమంటారో తెలియదు. తెరస్ అంటే 13, ధన్ అంటే ఇక్కడ కూడా ఆ రోజు ఎంతో కొంత బంగారం కొనే ఆనవాయితీ ఉందని విన్నాను నేను. త్రయోదశి నాడు దీపావళికి ముందు వచ్చే త్రయోదశి నాడు, దాని తర్వాత త్రయోదశి, దాని తర్వాత నరక చతుర్దశి. అంటే నరక చతుర్దశి అనేది సత్యభామా విజయంగా మనం చేసుకోవాలి. యాక్చువల్ గా ఇంత ధన త్రయోదశి, నరక చతుర్దశి, దీపావళి అమావాస్య, దాని తర్వాత గోవర్ధన పర్వతాన్ని ఎత్తే రోజు కార్తీక శుద్ధ పాడ్యం, దాని తర్వాత ద్వితీయ భగిని పూజ. ఇంత 5 రోజులు చాలా ముఖ్యమైనవి. మనకి తెలియదు కానీ మహాలక్ష్మి సాధన ఎలాగ చేసుకుంటాం అన్నది, మహాసంక్రాంతి ఎలా చేసుకుంటాము, మహాలక్ష్మి సాధన పూర్ణమవుతే దీపావళి రోజు జరగాలి. కొంతమందికి నేను చెప్పి ఉంచాను ఈసారి దీపావళి అమావాస్యకి ఓ మహాలక్ష్మి మందిరం నిర్మించాలి అని. దత్తాత్రేయుడు కోల్హాపూర్ లో మధ్యాహ్నం పూట భోజనం చేస్తాడు అని ఒక ఆనవాయితీ. కోల్హాపూర్ లో కాదు, మనం పెట్టిన మహాలక్ష్మి మందిరంలో ఆయన భోజనం చేయాలి అని నా కోరిక. నాకేవచ్చు దత్తాత్రేయుడు భోజనం చేస్తాడు మధ్యాహ్నం పూట కరెక్ట్ గా 12 గంటలకి. ఇప్పటికి కూడా అదృష్టవంతులు పట్టుకుంటారు. భరద్వాజ మాస్టర్కి అనుమానం వచ్చింది, అప్పుడు వచ్చేవాడేమో ఇప్పుడు ఎక్కడొస్తాడు అని. కోల్హాపూర్ లో భోజనాన్ని ఈయనకి అనుమానం వచ్చింది, జ్వరం వచ్చింది. సరే ఆ రోజు బాగా జ్వరంగా ఉంది, భోజనానికి ఆయన బయటకు వెళ్ళలేదు కోల్హాపూర్ లో. సాయంత్రం కాస్త ఓపిక వచ్చాక బయటకు వెళ్ళి, మధ్యాహ్నం వచ్చావు కదయ్యా 12 గంటలకి, అర్థమైందా ఏమైందో, దత్తాత్రేయుడు ఏం చేశాడు అనమాట, లాతాయని నమ్మడిగా. అంతేక ఇక్కడ కూడా ఇక్కడ అనేక మంది సూక్ష్మ శరీరధారులు దేవతలు భారతదేశ స్వాతంత్ర్యంతో పాటు భారతదేశపు యొక్క జగద్గురు పీఠం అధిరోహించడానికి కావలసినటువంటి శక్తి ఇక్కడ ఉత్పత్తి చేసుకున్నారు. ఇక్కడ రమణ మహర్షి చరిత్ర చదివితే, నాయన అనేటువంటి పుస్తకాలు చదవండి, చదివితే తెలుస్తుంది. ఇళ్లలో కూర్చుంటే ఆ శక్తి మీకు రాదు, మీకు ఇక్కడికి వస్తే శక్తి. స్కూల్కి వెళ్లకుండా చదివి ఎలా వస్తుంది, నేను రాలేవండి అంటే రాకండి, నేనే వన్ను, నేను ముందుకెచ్చుకోవాలంటే మీకు అర్థమైపోయింది. అందుకే నో ఫోన్ కాల్స్ నథింగ్, ఎప్పుడైనా నాతో మాట్లాడాలంటే ఇక్కడే. ఈ మహాలక్ష్మి సాధన చాలా జాగ్రత్తగా డెవలప్ చేసుకోండి. 5 రోజుల పాటు కలిసి సామూహికంగా చేసుకోండి. మిగతా 25 రోజులు మీరు ఇంట్లో చేసుకోవచ్చు. దానికి ఒక సింప్లిఫైడ్ వెర్షన్, ఆ డీటెయిల్స్ అన్ని మనకి తన దగ్గర ఉన్నాయి, తీసుకుని డెవలప్ చేసుకోవాలి. అడగండి, అది తర్వాత వినేసి వెళ్ళిపోవటం కాదు, ఆవిడని అడిగి ఆవిడని హింసించి ఆవిడ కప్పను అన్న ఆవిడ ఘేరావ్ చేసి మీ అదృష్టం బాగుండి ఆవిడ కాలు నొప్పి ఉంది కనుక పారిపోలేదు, అంతేత నేర్చుకోండి. గోపూజ ఒకటి, మహాలక్ష్మి సాధన ఒకటి. వీటి అన్నిటి కంటే చాలా ముఖ్యమైనది ఏంటి అంటే విశ్వ ఏకీకరణ మహాయజ్ఞం. భారతదేశ స్వాతంత్రానికి యజ్ఞాల పాత్ర చాలా ఎక్కువగా ఉంది. గిరిజానంద స్వామి దగ్గర నుంచి దయానంద సరస్వతి, దయానంద సరస్వతి ఆర్య సమాజం నుంచి గాయత్రి పరివారం, ఇవన్నీ కూడా గాయత్రి యజ్ఞాన్ని భారతదేశ స్వాతంత్రానికి ఉపయోగించుకున్నారు. తెలిసినా తెలియకపోయినా మీకు తెలియాల్సిన పనులే, మీ పనులు మీరు చేసుకుంటూ ఉండండి, ఆ యజ్ఞం చేస్తూ ఉండండి. స్వాతంత్రం వచ్చేసింది మనకి అని అనుకుంటున్నాం మనం. కానీ అరవిందో మాత్రం ఏడ్చాడు ఆ రోజు. ఇంకా అరవిందో గురించి బ్రిటిష్ వాళ్ళు ఏం చెప్పుకున్నారంటే, ద ఓన్లీ డేంజరస్ మ్యాన్ ఇన్ ఇండియా ఈజ్ అరవిందో. అరవిందో ఉన్నంత వరకు చాలా ప్రమాదం మనకి, అంటే అంత అతనికి భారతదేశ స్వాతంత్రానికి ఎంత తపన ఉందో అర్థం అవుతుంది. ద ఓన్లీ డేంజరస్ మ్యాన్ ఇన్ ఇండియా. అటువంటి వ్యక్తి ఆధ్యాత్మిక శక్తితో భారతదేశానికి స్వాతంత్రం నేను చెప్పించుకుంటాను అని చెప్పించాడు. కానీ మనలో మూర్ఖు తెలియని వాళ్ళు భారతదేశాన్ని ఏం చేశారంటే ముక్కలు చేశారు, ముక్కలు చేశారు. ఇలా ముక్కలు అవుతుందని గురువులకు తెలుసు. అంతట కబీర్ దాస్ టైం నుంచి బాబు మీరు కలిసి ఉండన్నారు రా అని ఇచ్చారు వాళ్ళు. ఎవరు కలిసి ఉండాలి? 12వ శతాబ్దం నుంచి ఆయన ముట్టుకుంటున్నాడు కలిసి ఉండండి అని. కలిసి ఉండటం చేత కాలేదు మనకి. కానీ ఇప్పుడు మనం కలిసి ఉండగలం, పొలిటీషియన్స్ కలిసి ఉండనివ్వటం లేదు. అంతేత భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు అరవిందో మాట అన్నాడు, భారత్ పాకిస్తాన్ కలిసి బర్మా, ఆఫ్ఘనిస్తాన్, టిబెట్, లంక ఇవన్నీ కలిసి ఒక మహా అఖండ భారతదేశంగా ఏర్పడకపోతే జరిగేది ఏంటి అంటే మళ్ళీ భారతదేశము పరతంత్రం అయిపోతుంది. మనకి స్వాతంత్రం వచ్చి ఇంకా 2-3 సంవత్సరాలు అయింది కనుక మనకు టైం ఉందనుకుంటున్నాం. కానీ స్వాతంత్రం వచ్చేదా లేదు? ఇంకా అటు అరవిందో భక్తులకి అర్థం కావటం లేదు. ఇటు ఆధ్యాత్మిక శక్తి సంపన్నులైనటువంటి రమణ మహర్షి వాళ్ళు భారతదేశ స్వాతంత్రానికే అవతరించారు అన్నది అర్థం కావటం లేదు మనకి. మరి ఆ మూర్ఖత్వం నుంచి బయటపడాలి అంటే ఎవడో ఒకడు నడుము కట్టుకుని చెప్పాలి కనుక నేను చెప్పడానికి ట్రై చేస్తున్నాను. ఈ ట్రై చేయటానికి భాగంగానే గురుదేవులు రాసినటువంటి ఒక పుస్తకం గాయత్రి, సావిత్రి కుండల్ని ఏవన్ తంత్ర అని ఒక పుస్తకం ఉంది, హిందీలో ఆయన రాసింది, సుమారు 700 పేజీల పుస్తకం. ప్రశాంతే జాగృతి సీఓర్ అని ఇంకో 700 పేజీల పుస్తకం ఉంటుంది, ఖండాలు అనమాట ఆయన వాంగ్మయం ఖండాలు. ప్రశక్తిస్తే జాగృతికి ఎవరంటే అర్థమైంది కదా, నిద్రపోతున్న వాళ్ళని మేల్కొల్పుట, అదో పుస్తకం. ఈ 2 పుస్తకాలు ప్లస్ ఆయన వాంగ్మయంలో నేను చదివిన ఇతరుల జ్వాలాకుల మహర్షి వాంగ్మయం నుంచి వాటి నుంచి కలిపి ఒక పుస్తకం రెడీ చేశాను. దాన్ని సావిత్రి గాయత్రి కుండలని సావిత్రి అని పబ్లిష్ ఇంకా 1వ తారీఖు అయిపోతుంది అనుకుంటున్నాను నేను. 1వ తారీఖు పబ్లిష్ అవుతుంది, 5కి వీలవుతే ఆవిష్కరణ సభ కూడా జరగవచ్చు దానికి హైదరాబాద్ లో 5వ తారీఖున. దానికి కావాల్సిన సన్నాహాలు అవుతున్నాయి. అందులో ఇప్పుడు నేను చెప్పిన చాలా విషయాలు ఉంటాయి, ముఖ్యంగా ఈ గురు పరంపర, అసలు వాళ్ళు ఏం చేస్తున్నారో, వాళ్ళు ఇంటికి వచ్చారు. ఈ రామకృష్ణ పరమహంస మీ నా ఇంటి కోరికలు తీర్చడానికి రాలే, అరవిందో దానికోసం రాలే, రమణ మహర్షి మన కోరికలు తీసుకోవటానికి రాలే. భారతదేశ స్వాతంత్రంలో వాళ్ళు పాత్ర చాలా ఎక్కువ ఉంది, అది ముందు మనకు అర్థం అవుతే ఆ తర్వాత ఏం చేయాలో మనకు అర్థం అవుతుంది. అంచేత అరవిందో భారతదేశ స్వాతంత్రం వచ్చిన రోజు ఆయన రేడియో న్యూస్, రేడియో వాళ్ళు ఆయన దగ్గరికి వచ్చి భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది కదా, మీరు ఆనందిస్తున్నారా సార్? నేనేమీ ఆనందించటం లేదు, ఇదేం సాధ ఖండ స్వాతంత్రం అంటాం దీన్ని. చేతులు నరికేశారు భారతదేశానికి, ఇది స్వాతంత్రం కాదని చెప్పి భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది అని అనుకోకండి మీరు. దానికి ఇప్పుడు చెప్పేటటువంటి యజ్ఞం చాలా ఉపయోగపడుతుంది. ఈ యజ్ఞం మొదలెట్టాక మీరు కాస్త పేపర్లు అవి చదివి ఉంటే, భారత్ పాకిస్తాన్ మధ్య ఒక విచిత్రమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది, అది మీరు గమనించగలిగితే మీకు తెలుస్తుంది. ఈ యజ్ఞం మొదలెట్టాకే కానీ సరిపోదు, సరిపోదమ్మా. భారతదేశ స్వాతంత్రం రావాలంటే మీరు చాలా కష్టపడాలి. మీరు కష్ట పెద్ద పెద్ద ఆలోచనలు చేయండి.
ఏ
రోజైనా చేస్తారు, ప్రతిరోజు చేస్తారు, చేయండి, అది చేయించండి. కానీ ఇక్కడ విశ్వ ఏకీకరణ యజ్ఞం కంటే ముందు మూడు పదాలు పడతాయి యజ్ఞంలో, గాయత్రి, లలిత, భాగవత యజ్ఞము. ఇది దానికి విశ్వ ఏకీకరణ ఆహుతులు కలుపుతామను అని చెప్పి గాయత్రి, లలిత, భాగవత యజ్ఞము అని దీని పేరు. అందుకు ఆ పుస్తక ఆవిష్కరణకి లింక్ పెడుతున్నాను నేను, మీకు అప్పుడు అర్థం అవుతుంది. అసలు ఈ గాయత్రి, లలిత, భాగవత యజ్ఞము అన్న, గాయత్రి కుండలిని సావిత్రి అన్న ఒకటే, లలిత అన్న కుండలిని అన్న ఒకటే, గాయత్రి గాయత్రి, భాగవతము అంటే గురువుల యొక్క అనుగ్రహము. దాన్ని ఎలా పెంపొందించుకోవాలో, దాని ద్వారా మన సూక్ష్మ కారణ శరీరాలు ఎలా అభివృద్ధి పరచుకోవాలో మొత్తం ఆ యజ్ఞ విధానంలో చెప్పబడి ఉంది. ఇదంతా కూడా గురుదేవుల యొక్క వాంగ్మయంలో యజ్ఞ మహావిద్య గురించి రెండు వాల్యూమ్స్ ఉన్నాయి, యజ్ఞ విద్య భాగే, యజ్ఞ విద్య భాగ్దో. దాంట్లోంచి ఆధారపడి తీసి రాసినదే. ఇందులో నా సొంతం ఏంటి అంటే దేవనాగరి లిపిని తెలుగు లిపిలో పెట్టాను. సంస్కృతం కూడా, సంస్కృతం ఏం మాత్రం అంతకంటే నేను చేసింది ఏమీ లేదు, కూర్పు కొంచెం అవగాహన వచ్చేటట్టు చేశానంటే. ఈ విశ్వ ఏకీకరణ యజ్ఞంలో మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే, మీరు నిద్ర లేవగానే న్యూస్ పేపర్ చదవటం మీలో ఎంతమందికి అలవాటు అండి, చూడరా మీరు న్యూస్ పేపర్ ఉంది కదా, ఎందుకు చదవటం, ఎందుకు న్యూస్ పేపర్ చదువుతారు మీరు, ఎందుకు, ఏంటి లండన్ లో ఏదో జరిగితే మీకేంటిట, రష్యాలో ఏదో జరిగితే మీకేంటిట అంటే, లోపల ఉన్నటువంటి ఆత్మ ఆల్రెడీ విశ్వ నాగరికుడు అయిపోయింది న్యూస్ పేపర్ ద్వారా, మీకది అర్థం కావటం. న్యూస్ పేపర్ ఎప్పుడైతే పబ్లికేషన్ మొదలెట్టిందో ఆ క్షణం నుంచి మీరు విశ్వ నాగరికులే అంతే కదా. మీ ఊళ్ళో ఏం జరుగుతుందో మీకు తెలియకపోవచ్చు, కానీ ఈ మొబైల్ ఫోన్స్, కంప్యూటర్స్, ఈమెయిల్స్ వచ్చాక మీరు విశ్వ నాగరికులే. ముఖ్యంగా సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఉద్యోగం చేస్తున్నటువంటి వాళ్ళు విశ్వ నాగరికులే. వాళ్ళు ఒక్క అమెరికాలో ఉంటే ఒకసారి స్విట్జర్లాండ్లోనో అమెరికాలోనో ఎక్కడో ఉంటుంది. అంటే మనిషి విశ్వ నాగరికుడు అయిపోయాడు, రాజనీతిజ్ఞులు విశ్వ రాజనీతిజ్ఞులుగా మారలేకపోతున్నారు. వాళ్ళు మారరు, మీరు మారితే వాళ్ళు మారుతారు. లీడర్ ఎప్పుడు కూడా ప్రజల ప్రాబ్లంని పట్టుకుని లీడర్ అవుతాడు. ప్రజలకి ప్రాబ్లమే లేకపోతే లీడర్ ఉండదు. అంచేత తెలివైన లీడర్ ఏం చేస్తాడు అంటే ఏదో ఒక ప్రాబ్లం క్రియేట్ చేస్తాడు, ప్రాబ్లం క్రియేట్ చేసి లీడర్ అయిపోతాడు. కానీ ఈ మహర్షులందరూ ఏం చెప్తున్నారు అంటే, మీ ఆలోచన విధానం మారాలి, మీరు జీవిస్తున్నటువంటి విధానం మారాలి, మీరు విశ్వ నాగరికులుగా జీవించండి. దానికి తగిన వాతావరణం మేము ఏర్పాటు చేశాం. సెల్ ఫోన్ 200-300 ఖర్చు పెట్టుకోగలిగేవాడు పెట్టుకోవచ్చు. ఈమెయిల్ చేసుకోవటానికి ఒక 10 రూపాయలు ఇంటర్నెట్ లో గంట గంట ఒక గంట సేపు మీరు ఉత్తరాలు కొట్టుకోవచ్చు ప్రపంచం అంతటా. అంటే అర్థం ఏంటి, మీ చేతుల్లోకి వచ్చింది ప్రపంచం అంతా, మీరు ఉపయోగించుకోవడం చేత కావటం. దానికి ఈ విశ్వ ఏకీకరణ ఇది మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది. అంచేత మారుతున్నటువంటి పరిస్థితులతో పాటు మీరు కూడా మారాలి. ఒకటో క్లాస్ లో మా తాతగారు ఏదో చదివారు కనుక మేము కూడా అదే చదువుతాం అంటలేదు కదా. నేను బీఎస్సీలో మ్యాథమెటిక్స్ చేస్తుంది, ఇప్పుడు నైన్త్ క్లాస్ లో చెప్తున్నారు నేను బీఎస్సీలో చదివి. ఇంకేదో పూర్వకాలపు గురువులు వాళ్ళు అప్పుడు ఉన్నటువంటి భారతదేశ స్వాతంత్ర అవసరాన్ని బట్టి వాళ్ళు ఏర్పరిచినటువంటి నియమాలు కొన్ని ఉన్నాయి. ఈ విశ్వ ఏకీకరణ యజ్ఞానికి పాలు పంచుకుందాం. కానీ పాలు పంచుకోవటంలో మీకు ఇప్పుడు బిజినెస్ లో ఏమైంది, ఓటు కొంటే ఓటు ఫ్రీలో, రెండు ఫ్రీలో, మూడు ఫ్రీలో కదా. అలాగే 12 వారాల పాటు మీరు విశ్వ ఏకీకరణ యజ్ఞం చేస్తే మీ కోరిక తీరిపోతుంది. కండిషన్ ఏంటంటే 12 వారాలు అదే కోరికతో యజ్ఞం చేయాలి తప్ప ఇవాళ కోరిక అదో కోరిక కాకుండా. ఏదో అమ్మాయికి పెళ్లి కావటం లేదు, అదే కోరిక పెట్టుకోండి. దాంతో 12 వారాలు చేసుకోండి, అది విశ్వ ఏకీకరణ యజ్ఞం, మీ కోరికలు తీరుతాయి. విశ్వ ఏకీకరణ అంటే మళ్ళీ కోరికల గురించి ఎందుకు మాట్లాడుతున్నారు మాస్టారు? సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ చదివిన కుర్రాడున్నాడు, వాడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయిపోయి బయటకు వచ్చాడు. బయటకు వచ్చాక వాటికి డబ్బు కావాలి, ఉద్యోగం కావాలి. ఉద్యోగం ఎందుకు కావాలి అంటే డబ్బు కావాలి. డబ్బు ఎందుకు కావాలి? ఇంటానికి కావాలి. కానీ వాడికి డబ్బు, నేను ఇంజనీర్ని అంటే సరిపోదు. వాడికి ఉన్నటువంటి ఆ జ్ఞానాన్ని ఒక కంపెనీకి అందజేయాలి వాడు. ఆ కంపెనీ ఏం చేస్తుంది? ప్రపంచానికి అందజేస్తుంది. అంటే నీ జ్ఞానాన్ని ఎప్పుడైతే నువ్వు ప్రపంచానికి అందజేస్తావో దానివల్ల నీకు నీ కుటుంబానికి మనుగడ సాధ్యమవుతుంది అన్నది అర్థం అవుతుంది కదా. అంతేకా మీ కోరికలతో సాధనలు చేసుకుని యజ్ఞం చేస్తున్నప్పుడు విశ్వ ఏకీకరణకి ఆ సాధన ఇస్తే అక్కడ నుంచి మీ కోరికలు తీరేటటువంటి రియాక్షన్ స్టార్ట్ అవుతుంది. మేము బిజినెస్ చేస్తామండి, మాకేంటి బిజినెస్? మాత్రం నువ్వేం చేస్తావు? అక్కడ ఉన్న వస్తువు ఎక్కడి నుంచి తీసుకొచ్చి ఇక్కడ పెట్టాలి? ఇంకా అర్థమవుతుంది ఏం చెప్తున్నాను అంటే విశ్వ ఏకీకరణకి మార్గం చేస్తే మీ కోరికలు తీరుతాయి. అది అర్థం చేసుకోండి మీరు, సరేనా? మూడు మీరు చేయాలి, గోపూజ, 4 సాధన, విశ్వ ఏకీకరణ. ఇందులోనే మీరు చదవగా చదవగా పుస్తకాలు డిస్కషన్ చేస్తూ ఉంటే ఆధ్యాత్మిక సాధనలో మీరు స్టార్ట్ అయ్యేది రమణ మహర్షి జిల్లేలగూడమ్మ స్థాయి నుంచి స్టార్ట్ అవుతారు. మీరు ఫస్ట్ స్టెప్, అది ఫైనల్ స్టెప్ లో లేరు మీరు. రమణ మహర్షి సాధన అంటే ఆధ్యాత్మిక జగత్తులో ఫస్ట్ స్టెప్, అది నా గ్యారంటీ. ఆధ్యాత్మిక మీకు అభిరుచి ఉంది అంటే ఆ యాంగిల్లో వెళ్ళదలుచుకుంటే రమణ మహర్షి స్థాయి నుంచి మొదలు పెడతాను నేను. అవన్నీ ఆ యజ్ఞంలో మీకు వస్తాయి, దాన్ని చదవండి, అవగాహన చేసుకోండి. ఇవంతా చేసుకుంటూ దగ్గర ఉన్నటువంటి మన ఆశ్రమాలు ఏమైనా ఉంటే వాటిని యాక్టివేట్ చేయండి. నేను పర్సనల్ గా ఉండి చేద్దాం అనుకున్నాను 2-3 ఏళ్లలో, నాకు తగిన వాతావరణాలు దొరకలేదు. ఇంకొక నేను షిఫ్ట్ అయిపోయాను జ్ఞాన యజ్ఞానికి, పుస్తకాలు రాసుకోవడం, పుస్తకాలు చెప్పడం, ప్లస్ క్యాంపులు కూడా. సబ్జెక్ట్ అది నేనే ఇక్కడ చెప్పలే మీకు, అది కూడా నేను చెప్పాను. క్యాంపు ఎవరో ఒకళ్ళు ఆర్గనైజ్ చేయటం నేర్చుకోండి బాధ్యత వహించి. ఈ సబ్జెక్ట్ చెప్పండి మాస్టర్ అని అడిగితే నాకు వీలుండే ఆ టైంకి రాగలిగితే ఖచ్చితంగా వచ్చి చెప్తాను. అదేనా, నేను నాకు మీతో ఉండే ఇంటరాక్షన్ కేవలం ఇంకే ఉంటుంది. మీరు క్యాంప్స్ ఆర్గనైజ్ చేయండి, ఏ టాపిక్ అయినా సరే. ఇప్పుడు నేను చెప్పిన టాపిక్లే అవ్వాలని రూల్ ఏమీ లేదు. ఏమీ టాపిక్, ఆసనాలు, ప్రాణాయామాలు దగ్గర నుంచి, హఠయోగం దగ్గర నుంచి లయయోగం వరకు. ఇప్పుడు ఇందాక రేపు 5వ తారీఖున రిలీజ్ కాబోయేటువంటి పుస్తకంలో గురువు గారు 6,000 యోగాల గురించి చెప్పారు, 6,000 యోగాలు. అవన్నీ అందులో ఇచ్చాను నేను, కానీ వాటిని గ్రూప్ చేసి 6,000 పేర్లు రాయాలంటేనే జాగా సరిపోదు కనుక గురువు గారు వాటిని గాయత్రి మంత్రం ఆధారంగా తీసి ఇది రఫ్ కాపీ అనమాట ఆ పుస్తకాన్ని, గాయత్రి సావిత్రి కుండలిని 12 యోగాలుగా మార్చారు ఆయన 6,000 సాధనల్ని. చూడండి అవంతా, ఇంకా ఆ పుస్తకం పట్టుకుని అందులో మీకు నచ్చింది ఇది కాక మీకు కావాల్సింది అదంతా మీరు చూసుకోండి. మరి నాకు వాకింగ్కి టైం అయింది, నేను వాకింగ్కి బయలుదేరుతా. పతంజలి యోగ సూత్రాలు, పతంజలి యోగ సూత్రాలు 4 పాదాల్లో ఉంది. రోజుకి మొత్తం ఒకసారి పారాయణ చేసినా సరే, లేకపోతే ఒక పాదం చెప్పినా 4 రోజుల్లో ఒక్కొక్క పాదం పూర్తి చేసుకుని 5వ రోజు ఆ శ్లోకాలు చదివితే చాలు మీ బ్రెయిన్ కరెక్ట్ అయిపోతుంది అని టానీ నాడర్ ప్రూవ్ చేసి చెప్పాడు. బ్రెయిన్ లో ఉన్నటువంటి కన్నాలు భర్తీ అయిపోతుంది, మీరు పరిపూర్ణత్వానికి వస్తారు అని. అంతటా మీలో చాలా మంది మొదలెట్టారు.